మాతృదేవో భవ. కనులు మూసికొనినా కనిపింపవు నీవు, కనులు తెరిచినంత కనిపింతు. కనులు మూసికొనినా కనిపింపవు నీవు, కనులు తెరువగానే కనిపింతు. సగుణ నిర్గుణముల జంజాటమేలను నీవు లేనిదొక్క తావుగలదే, నీవు లేనిదొక్క తావుగలదే. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1806 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు 506 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం 658 నామంలో ఉన్నాం. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యైనవగ, వీటికి పౌరాణికంగా పేర్కొన్నటువంటి పేర్లు, వైజ్ఞానికంగా ఉన్నటువంటి పేర్లు చెప్పుకోబోతాం. మామూలుగా ఊరికే మానసికంగా ఒకసారి ఆలోచిస్తే, మనోవిషయకంగా ఒకసారి ఆలోచిస్తే, ఇచ్ఛాశక్తి మనసులో ఒక సంకల్పం కలిగింది. వ్యక్తి జీవితం తీసుకుందాం, సృష్టి పరమాత్మ తర్వాత దానికి సంబంధించిన జ్ఞానం పొందాలా వద్దా, ఆ కోరిక తీరాలంటే పరిజ్ఞానం లేకుండా కోరిక ఎలా తీరుతుంది అంటే పుస్తకాలు చదవడము, ఎవరినో అడిగి తెలుసుకోవడము చేయరు, అదే జ్ఞానశక్తి. స్వయంగా తెలుసుకోవడము ఏదో చేయాలి. సరే, తెలుసును, దాన్ని మళ్ళీ క్రియారూపంలో పెట్టాలిగా లేకపోతే క్రియ ఉండదుగా. రఘువంశంలో కాళిదాసు చెబుతాడు దిలీప్ మహారాజు లక్షణాలు, ఆకార సదృశ ప్రజ్ఞ ప్రజ్ఞయామసు ఋషాగమ ఆగమై సదృశారంభక ఆరంభ సదృశోదయ. దిలీప్ మహారాజువుగా పేర్కొన్నటువంటి లక్షణాల్లో యోగశాస్త్రం అంతా పెట్టాడు కాళిదాసు. మనం సూక్ష్మంగా చూస్తే తెలుస్తుంది. ఆకార సదృశ ప్రజ్ఞ, ఆకారానికి తగిన ప్రజ్ఞ ఉంది. 6 అడుగులు పొడుగుంటే ఉపయోగం ఏముంది? షట్శాస్త్రాల్లో వయ్య మొక్క తెలియనప్పుడు ఊరికే దండం మీద బట్టలారేయడానికేమో మేకులు కొట్టడానికి పనికొస్తాడు, పీట అక్కర్లేదు వేరే. అంతే ప్రజ్ఞయాసు దృశాగమక, ఆకారానికి తగినంత ప్రజ్ఞ తెలివితే ఎట్లుండాలి? ఆ ప్రజ్ఞకి మెరుగు పెట్టుకోవాలి, ప్రజ్ఞ సరిగ్గా లోకానికి ఉపయోగపడాలి, అసలు అది వ్యక్తం కావాలి అంటే శాస్త్రజ్ఞానం ఉండాలి, దానికి సంబంధించిన గ్రంథాలు చదవాలి, లేదా పెద్దలను అడిగి తెలుసుకోవాలి. ఆగమైస్వ దృశారంభక, ఇది క్రియాశక్తి. ఆకారానికి తగిన ప్రజ్ఞ ఉండడం ఇచ్ఛాశక్తి. ప్రజ్ఞని శాస్త్రజ్ఞానంతో మెరుగుపెట్టుకోవడం, అభివ్యక్తం చేసుకోవడం, సిద్ధం చేసుకోవడం అనేది జ్ఞానశక్తి. దానికి తగినట్టుగా పనులు ప్రారంభించడం అనేది క్రియాశక్తి. ఆరంభ సదృశోదయ, ఆ పని బట్టి ఫలితం ఎందుకు రాదండి అన్నాడు. అంటే మన పనులు దెబ్బతింటున్నాయి అంటే ఇచ్ఛలోనైనా తేడా ఉండాలి, దానికి సంబంధించిన జ్ఞాన సేకరణలోనైనా తేడా ఉండాలి, దానికి సంబంధించి మనం పనిచేయడంలోనే తేడా ఉండాలి. ఈ మూడింటికి మూలం ఇచ్చే. ఇచ్చ బలంగా ఉంటే జ్ఞానము పొందుతాం, తపన అంటారు దాన్ని. పని అలాగే పట్టుదలగా చేస్తాం, అప్పుడు ఖచ్చితంగా పని అవుతుంది. పని సరిగ్గా కాకపోవడానికి, సరైన జ్ఞానం మనం పొందకపోవడానికి, విషయ సమాచారాలు కూడా సరిగ్గా సేకరించకపోవడానికి కారణం ఇచ్ఛ సరిగ్గా లేకపోవడమే. అందుకే ఇష్టపడి పని చేయి అంటూ ఉంటారు. ఇవి మామూలుగా జీవితాన్ని తెలిసిపోతున్న సరిగ్గా పరమాత్మకి ఇంత ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యే నమక. నిరాధార నిరంజన స్వరూపంగా ఉన్నటువంటి ఆదిపరాశక్తికి ఒక ఇచ్ఛ కలిగింది సృష్టి చేయాలని. దానికి సంబంధించినటువంటి జ్ఞానస్వరూపమే సరస్వతి, ఆ ఇచ్ఛాశక్తే బ్రహ్మ, ఆ జ్ఞానశక్తే సరస్వతి, అందుకే జ్ఞాన సరస్వతి అంటారు. ఇక క్రియాశక్తి మిగిలిన సృష్టి అంతా నడిచింది. ఇక దానికి కాపలాగా మళ్ళీ రక్షణ అన్నారు, నారాయణమూర్తిని పుట్టించారు, నువ్వు డబ్బు లేకుండా ఎలా పోషిస్తావుండే అన్నారు, లక్ష్మీదేవిని ఇచ్చింది. సరే, ఇది ఇలాగే పెరిగిపోతూ ఉంటే కష్టం కదా, దీన్ని మూసేయాలి కదా అన్నారు, అందుకోసం రుద్రుణ్ణి పుట్టించింది. మళ్ళీ అంత మొత్తం ముడివేయాలంటే, గొప్ప శక్తి కావాలంటే ఆయనకి పార్వతిని భార్యం చేసింది. ఇవన్నీ ముందు అమ్మవారిలో కలిగిన ఇచ్ఛాశక్తి వలనే జరిగాయి. మనలో ఒక కోరిక కలిగితే దాన్ని తీర్చుకుందుకు తగిన జ్ఞానాన్ని పొంది దానికి తగిన పని చేసి ఎలాగైతే ఆ ఇచ్ఛని పరిపూర్ణం చేసుకుంటామో పరిపూర్ణం తదస్తుతే అని. సృష్టి అంతే, భగవంతుడి విషయం అంతే, జీవుడు దేవుడు ఊరికే మోతా తేడాయే, 2 బిళ్ళలా 20 బిళ్ళలా అంతే, విషయం ఒకటే. ఇప్పుడు దీన్ని మనం పౌరాణికంగా అర్థం చేసుకుందాం. మంత్ర తంత్ర యంత్రశక్తులను 3 ఉంటాయి. మీకు లలితా సహస్రంలో ఎక్కడొచ్చినా సరే, సర్వమంత్రస్వరూపిణి, సర్వయంత్రాత్మిక, సర్వతంత్ర రూప మనోన్మణి, మంత్రస్వరూపిణి రాగానే యంత్రాత్మిక తంత్ర రూపాన్ని రెండు నామాలు వస్తాయి. మహాతంత్ర, మహామంత్ర, మహాయంత్ర, మహాసన, అక్కడ మళ్ళీ తంత్ర మంత్ర యంత్ర మూడు వస్తాయి, వరుసగానే వస్తాయి. ఎందుకు మూడు శక్తులు వరుసగా వస్తాయి? సృష్టి నిర్మాణానికి సంబంధించి భౌతికంగాను పౌరాణికంగాను ఆధ్యాత్మికంగాను కూడా ఈ మూడే. మీరన్న ఇచ్ఛాశక్తి ఉంది, అదే మంత్రస్వరూపం. మంత్రం లోపల కలిగేటువంటి ఇచ్చే సంకల్పమే. తన్మే మన శుభ సంకల్పమస్తు, తన్మే మన శివ సంకల్పమస్తు, పశుమేకాం అస్సమృద్ధతాం తలంబ్రాలు పోస్తూ చెప్పే మాట. నాకు పశు సంపద కలుగునుగాక, నాకు సంతానము కలుగునుగాక, తలంబ్రాలు పోస్తూ చెప్పే మాటలివి. ఇంత ఇచ్ఛాశక్తి కదా, మంత్రాలు చదువుతున్నాం కదా. అంచేత మంత్రశక్తి అనేది ఇచ్ఛాశక్తికి ప్రతిరూపం. ఆ మంత్రశక్తి అక్కడ తంత్ర రూపం ధరించింది, అంటే దానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సేకరించింది. యజ్ఞం చేయడం తంత్రం అందుకని. అది మన పలుకుబడిలో తంతు అయింది, మనం చేసే విధానం అంతా అది మొక్కుబడి కాబట్టి తంత్రం తంతు అయింది. అంటే సంకల్పపూర్వకమైనటువంటి మంత్రశక్తి యజ్ఞరూపంగా తంత్రంగా మారింది. మూడవది యంత్రశక్తి. ఆ యజ్ఞం నుంచి ఒక పదార్థం పుడుతుంది, ఒక వస్తువు పుడుతుంది, దాన్ని అపూర్వం అంటారు. అది అన్ని పనులు చేసి పుడుతుంది. ఇప్పుడు మీకు లోకంలో ఉండేటువంటి యంత్రాలు ఎలా పుట్టాయి? ముందు దానికి ముందో తంత్రం ఉంది, దానికి ముందో మంత్రం ఉంది. అతి సూక్ష్మంగా ఉంటే మంత్రశక్తి, కొంచెం స్థూలమైతే తంత్రశక్తి, ఇంకొంచెం స్పష్టంగా రూపం ధరిస్తే యంత్రశక్తి. దీనికి మనం భౌతికంగా రసాయన శాస్త్రంలో చెప్పే మూడు శక్తుల్ని మనం తెలుసుకోవచ్చు, దాన్ని సమన్వయం చేసుకోవచ్చు. ఘనరూపం, ద్రవరూపం, వాయురూపం. ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి. ఘనస్థితిని సాలిడ్ స్టేట్ అంటారు, ద్రవస్థితిని లిక్విడ్ స్టేట్ అంటారు, వాయుస్థితిని గ్యాసియస్ స్టేట్ అంటారు. ఒక పదార్థం ఉంది మంచుగడ్డ, అది ఘనస్థితి, గడ్డకట్టింది. అది కాస్త కొంచెం బయటకు తీసి బలమి పెట్టినా, నేరుగా ఎండలో పెట్టినా శుభ్రంగా కరిగి నీరైంది, అది ద్రవస్థితి. ఆ నీటిని మంచుగడ్డ కరిగి నీరైన తర్వాత ఆ నీటిని అలాగే వదిలేస్తే ఇంకాస్త ఎండలో ఉంటే అది ఆవిరి కూడా అవుతుంది, నీళ్లు తగ్గిపోతాయి, అది వాయుస్థితి. ఇప్పుడు మనకి ఒకే పదార్థం ఘనస్థితిలో ఉన్నది ద్రవంలోకి మారుతుందని, ద్రవంలో ఉన్నది వాయువు అవుతుందని అర్థమైందా లేదా? సరిగ్గా ఈ ఘన ద్రవ వాయుస్థితులే యంత్ర తంత్ర మంత్రశక్తులు. యంత్రశక్తి ఘనస్థితి, యంత్రం ఘన రూపంలోనే ఉంటుంది, ఎదురుగా యంత్రంతోనే పని అవుతుంది. తంత్రశక్తి ఆ ఘన పదార్థాన్ని కొంచెం ద్రవ రూపంలోకి మార్చగలిగితే అక్కడ తంత్రం పనిచేస్తుంది. అందుకే యత్నాత్రాయితే ఇది యంత్రం, ప్రయత్నం చేస్తేనే యంత్రాలు కదులుతాయి. మంత్రాలు చెబితే యంత్రాలు కదలవు, మంత్రాలు చెబితే చింతకాయలు రాలుతాయి అంటారు. చింతకాయలు రాయడానికి మంత్రాలు అక్కర్లేదు, కొంకి కర్ర చాలు. కొంకి కర్ర ఉపయోగిస్తే పోయేదానికి మంత్రాలు ఎందుకు? తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. మంత్రాలను ఉపయోగించింది చింతకాయల కోసం కాదు, చింతలు దూరం కావడానికి. అనేక రకాల చింతలు దూరం కావడానికి మంత్రాలు ఉపయోగించాలి, కానీ చింతకాయలకి మంత్రాలు అక్కర్లేదు. పూర్వం నులక మంచం వేసుకుని బైకెక్కి కొంకి కర్ర పెట్టి కోసేవారు, దానికి మంచమును కోరి కర్ర చాలు. ఈ వెర్రి మాటలు మాట్లాడే మంత్రశాస్త్రాన్ని అవమానించద్దు. యంత్రం ఒక ఘన పదార్థం, తంత్రం దానికి సంబంధించి దాని ఆ ఘన పదార్థానికి కనుక మనం మంచుగడ్డన నీరుగా మార్చినట్టుగా ద్రవ రూపంలో మానసిక సంకల్పం ద్వారైనా మార్చగలిగితే అక్కడ యజ్ఞంలో చేసేటువంటి ప్రక్రియ పనిచేస్తుంది. అందుకే యజ్ఞం ద్వారానే పుత్రకామేశ్వరి లాంటి యజ్ఞాల ద్వారా సంతానాన్ని కలిగించేవారు, ఇతర ప్రయోజనాలు సాధించేవారు. అంటే ఇక్కడ ఉన్న పరిణామాన్ని మొత్తం ఋషులు మానసికంగా దాన్ని ద్రవ రూపంగా మారుస్తారు. అప్పుడు ఆ ద్రవానికి ద్రవమే తర్పణాత్ర అయితే, యత్నం చేస్తే కానీ యంత్రం కదలదు, తర్పణం వదిలితే కానీ తంత్రాన్ని అడవద్దు. అందుకే యజ్ఞంలో ఎంతసేపు ఆజ్యం వేస్తారు, ఆజ్యం అంటే తర్పణమేగా, ద్రవమేగా నెయ్యి. అది కొంచెం సూక్ష్మమైతే మనం మనస్సులోనే మంత్రం ద్వారా తంత్రాన్ని యంత్రాన్ని కూడా నడిపించవచ్చు. అంచేది ఈ ద్రవ రూపంలో ఉన్నటువంటి వస్తువుని మానసిక భావన ద్వారానే వాయు రూపంలోకి మార్చగలిగితే, దాన్ని ఉచ్ఛ్వాస రూపంలో స్వీకరించగలిగితే, ఆ ఉచ్ఛ్వాసకి మన మంత్రాన్ని, నిశ్వాసకి మళ్ళీ మంత్రాన్ని జోడించి, ప్రాణవాయువుకి మంత్రాన్ని జోడించి జపం చేయగలిగితే దాన్ని సగర్భ జపం అంటారు. అలాంటి సగర్భ జపం కనుక చేయగలిగితే, లక్షలు లక్షలు చేయగలిగితే సంకల్పాలు చేసినవన్నీ ఫలిస్తాయి. ఇతని సంకల్పం మళ్ళీ తంత్ర రూపం ధరిస్తుంది, తర్వాత యంత్ర రూపం ధరిస్తుంది, వస్తువు రూపం ధరిస్తుంది. ఇప్పుడు రసాయన శాస్త్రంలో చెప్పేటువంటి ఘనద్రవ వాయుస్థితులకి, మనకి మంత్రశాస్త్రంలోనూ పురాణాల్లోనూ చెప్పేటువంటి మంత్ర తంత్ర యంత్రస్థితులకి మనస్తత్వశాస్త్రం ప్రకారం, యోగశాస్త్రం ప్రకారం చెప్పేటువంటి ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులకి సమన్వయం మనకు అర్థమే. భవన నిర్మాణం అర్థమైతే భువన నిర్మాణం కూడా అర్థమవుతుంది. ఒక భవనం కట్టడానికి ఘన ద్రవ వాయువు ఉన్నాయా లేదా, ఇటకలు అవి తెచ్చాం ఘన పదార్థం, కొంత నీళ్లు పోసాం ద్రవ పదార్థం, కొన్ని సందర్భాల్లో గ్యాస్ ఉపయోగించాం అక్కడ వాయు పదార్థం, ఈ మూడు లేకుండా భవన నిర్మాణం అయిందా? అలాగే చతుర్దశ భవన నిర్మాణం కూడా ఈ మూడు లేకుండా అవ్వదు. ఈ రసాయన శాస్త్రంలో వైజ్ఞానికంగా చెప్పే మూడు శక్తులే మన దగ్గర మంత్రతంత్ర యంత్రశక్తులు అన్నారు. వాటిని కొంచెం యోగశాస్త్రపరంగా ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులు అన్నారు. ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి స్వరూపిణ్యే నమః. ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తుల సమాహార స్వరూపమైన లలితాదేవికి నమస్కారం. ఇప్పుడు ఇంత చెప్పి వదిలేస్తే ఈ కోరికల గాలాల్లో పడిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రవృత్తి నివృత్తుల గురించి ఒక్క మాట దీని ఆధారంగానే చెబుతాను. నాకు తోచినటువంటిది ఏ శాస్త్రాల్లో వ్యాఖ్యానం చెయ్యనిది. మనకి స్వేచ్ఛ అని ఒక మాట ఉంది, గమనించండి. స్వాప్లస్ ఇచ్ఛ గుణసంధి. వ్యాకరణ శాస్త్రం ప్రకారం గుణం అంటే రెట్టింపు అవడం, దాన్నే త్రిగుణం, చతుర్గుణం, పంచగుణం అంటారు. ఎన్ని రెట్లు అయితే అన్ని. మొత్తం మీద గుణం అంటే రెట్టింపు అవడం. స్వ అంటే ఆత్మ కదండి, ఎవరైనా అంగీకరించాల్సిన విషయం అది. స్వ అంటే ఆత్మ, స్వస్వరూప జ్ఞానం, స్వ అర్థమైపోయింది. దానికి ఇచ్ఛ కలిసినప్పుడే స్వేచ్ఛ బయలుదేరింది. మన లోకంలో స్వేచ్ఛని మన ఇష్టం వచ్చినట్టు మన కోరికలన్నీ తీర్చుకోవడం, మనం స్వేచ్ఛగా ఉండగలగడం, స్వతంత్రంగా ఉండగలగడం అనే అర్థంలో వ్యవహరిస్తాం. ఆధ్యాత్మిక పరిభాషలో ఈ ఇచ్చే ఆత్మని బంధించింది అని చెబుతారు. సరిగ్గా లౌకిక పరిభాషకి వ్యతిరేకంగా ఉంటుంది ఆధ్యాత్మిక పరిభాష. ఎందుకంటే మనం లౌకిక పరిభాష అంతా అద్దంలో ప్రతిబింబం లాంటిది, ఆధ్యాత్మిక పరిభాష అద్దం ముందు నిలబడిన మనిషి లాంటిది. అద్దం ముందు నిలబడిన మనిషికి ఇక్కడ కుడి చేయి ఉంటే అద్దంలో ఎడం చేయి కింద కనపడుతుంది, దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. కుడికన్ను ఎడం కింద కనపడుతుంది. అంచేత భౌతికమైనటువంటి పరిభాషకి వ్యతిరేకంగా మనం తిరగేసి ఆలోచించగలిగితే ఆధ్యాత్మిక పరిభాష అర్థం. భౌతికమైన పరిభాషలో స్వేచ్ఛ చాలా గొప్పది, ఆధ్యాత్మిక పరిభాషలో స్వేచ్ఛ సర్వనాశనం చేసేస్తుంది. స్వేచ్ఛ దేని నుంచి కావాలి ఆధ్యాత్మిక పరిభాషలో అంటే మనస్సు నుంచి, కోరికల నుంచి, ఇంద్రియాల నుంచి స్వేచ్ఛ కావాలి. మనం లోకంలో ఏమంటున్నాం, మనం ఇంద్రియాలు ఎలా చెప్తే అలాగ, మనస్సు ఎలా చెప్తే అలాగ నడవగలగడం స్వేచ్ఛ అంటున్నాం మనం. ఎంత దుర్మార్గం అండి. స్వేచ్ఛగా నిర్వచనం మారిపోయింది, జీవితం నాశనం అయిపోయింది. నిర్వచనాలు మారితే మారాయండి. నీ బతుకు నా బతుకు నాశనం చేసేది స్వేచ్ఛ. నాకు ఏదనుకుంటే అది అయిపోవాలి, లేదా నేను ఉండాలని. ఇది ఏమంటారు దీన్ని? ఇది బాగుపడే లక్షణమా చెడిపోయే లక్షణమా? ఎవరికైనా, ఏ వయస్సు వారికైనా, నా మనసులో కోరిక పుట్టిందంటే అది తీరిపోవాలి, లేకపోతే నాకు చాలా పిచ్చెక్కినట్టు ఉంటుంది. అంతే పిచ్చ, ఇది ఎరగట్లో పారేయాలి ఈ మేళాన్ని. కోరిక కలిగితే తీరిపోవడం ఏంటండి, పిచ్చెక్కినట్టు ఉండడం ఏంటండి? సిగరెట్లు కాల్చేవాళ్ళు, మద్యపానం విపరీతంగా చేసేవాళ్ళు అంతా ఇందుకోసమే చేస్తున్నారు. ఇదే స్వేచ్ఛ. నా స్వేచ్ఛ కట్టొస్తే నేను భరించలేను. మరి వారు అలాగే అనుకుంటే నీ స్వేచ్ఛ వారికి అపకారం కలిగిస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, లోకం దృష్ట్యా చూసినా కూడా స్వేచ్ఛ అనేది మంచిదే కాదా? ఖచ్చితంగా కాదు. లోకానికి ఎవరికి ఏ అపకారమూ జరగకుండా నువ్వు అనుకున్నటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడము, నువ్వు అనుకున్న కళలు నువ్వు నేర్పు సాధించడానికి నీకు స్వేచ్ఛ ఉండాలంటే ఒప్పుకుంటాం. కానీ నేను ఏదనుకుంటే అది అయిపోవాలి, నేను అనుకున్నదల్లా జరగాలి, అనుకున్న సమయానికి జరగాలి, లేకపోతే నేను ఎవరినో చంపేస్తాను, లేదా చచ్చిపోతాను అంటే ఏంటది? అంచేతన ఆధ్యాత్మిక పరిభాషలో స్వేచ్ఛ అభివృద్ధికి సంబంధించిన మాట కాదు, స్వేచ్ఛ ప్రవృత్తికి సంబంధించిన మాట, ప్రమాదానికి సంబంధించిన మాట. అందుకే ఆధ్యాత్మికమైనటువంటి యోగశాస్త్రంలో స్వ ఇచ్ఛగా మారడమే ప్రమాదమయ్యా, ఆ ఇచ్ఛని స్వలోకి దింపేవయ్యా, వద్దయ్యా, ఇచ్ఛలేవి వద్దయ్యా, కోరికలేవి వద్దయ్యా అని చెబుతాం. కోరిక అభివృద్ధికి మూలమని మనం మాట్లాడతాం. ఆధ్యాత్మిక రంగంలో వైరాగ్యమే అభివృద్ధికి మూలం, వైరాగ్యమే అభివృద్ధికి మూలం. కోరిక తీరడం అభివృద్ధికి మూలం కాదు, పెరుగుదల అభివృద్ధికి మూలం కాదు. ఒక సన్యాసి అంటే పెరగకూడదు, ఎవ్వడూ నా దగ్గరికి రాకూడదు, నన్ను ఎవడూ పిలవకూడదు అని అనుకోవాలి. ఆ స్థితిలో ఉండాలి. అందరినీ రమ్మను కోరడం, ప్రకటనలు వేయడం, బ్యానర్లు పెట్టడం, కటౌట్లు పెట్టడం, ఉత్సవాలు జరుగుతున్నాయనడం, యజ్ఞాలనడం, యాగాలనడం, రాని వాళ్ళకి ఫోన్లు చేయడం, కింద వాళ్ళ చేత చేయించడం, వచ్చిన వాళ్ళకి స్వయంగా వీళ్ళు వెళ్ళి స్వాగతాలు చెప్పడం, ఏమిటి ఇదంతా? అంటే వీళ్ళందరూ స్వేచ్ఛను కోల్పోయారు, సుఖంగా ఉండలేకపోతున్నారు కూడా. వాళ్ళ మధ్యలోనే రకరకాల రాజకీయ పార్టీలు, ద్వేషాలు. ఈ నాయకులు ఎవరైనా వీరిని కాస్త అభిమానించగానే వారికి అప్పుడే కోపం రావడం, వారిని సంతృప్తిపరచడానికి వీరు ఏదో యాగం చేయడం, అన్నీ వచ్చేస్తాయి. ఇంకా కొన్నాళ్ళకి మళ్ళీ వీరిని సంతృప్తిపరచడానికి వీరికి ఏదో 2 ఎకరాల స్థలం ఇవ్వడం, అన్నీ వచ్చేస్తాయి. ఇంకా ఇదంతా మొత్తం వారు వీరు కలిసి స్వేచ్ఛను కోల్పోయారు. ఇది ప్రవృత్తి మార్గం. సన్యాసి ప్రవృత్తి మార్గంలో ఎలా ఉంటాడు, నివృత్తి మార్గంలో ఉండాలి. కానీ సంసారంలోనే క్రమంగా ప్రవృత్తి నుంచి నివృత్తిలోకి వెళ్ళండియా అంటే, సన్యాసులు నివృత్తిలోంచి ప్రవృత్తి మార్గంలో వస్తుంటే దీన్నే కలియుగం అంటారు. అంతా విపరీతమే, అంతా రివర్సే. ఇప్పుడు దీన్ని ప్రవృత్తిని నివృత్తిలోకి ఎలాగో చూద్దాం. స్వేచ్ఛ స్వ ఇచ్ఛ ఉంది కదండి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ ఇచ్ఛాశక్తికి ముందు స్వ అనే మాట రాయండి. స్వ అంటే ఆత్మ. ఆత్మలో ఎప్పుడైతే ఒక ఇచ్ఛ కలిగిందో, ఒక సంకల్పం కలిగిందో, దానికి సంబంధించిన జ్ఞానశక్తి, ఆ ప్రయత్నం ఏదో చేస్తాం, దానికి సంబంధించిన సమాచారం సేకరిస్తాం. ఆ జ్ఞానశక్తి క్రియాశక్తిగా మారింది అంటే, ఆ పని మొదలైంది అంటే, ప్రవృత్తి ఎక్కువైపోయినట్టే. అదే కనుక యోగి అయిన వాడు, చిత్తప్రజ్ఞుడైన వాడు, కాస్త పోని జిజ్ఞాసు అయినవాడు, అంతవరకు ఎందుకు జిజ్ఞాసు అయినవాడు, అసలు ఎందుకు నాలో నేను ఉండకుండా, ఆత్మలో నేను ఉండకుండా ఏమిటిది, ఏదో కోరిక కలగడం, దాన్ని తీర్చుకునే ప్రయత్నం, దాని గురించిన జ్ఞానం, దాన్ని మళ్ళీ పనిలో పెట్టడం, ఏదో యజ్ఞం అనడం, యాగం అనడం, బ్రహ్మోత్సవాలు అనడం, హడావిడి అనడం, వార్షికోత్సవం అనడం, ప్రమాణ స్వీకారం, ఏమిటి ఇవన్నీ, సన్యాసి పీఠానికి ఇవన్నీ ఏమిటి, అసలు సన్యాస మార్గానికి ఇవన్నీ ఏమిటి, ఇంతమంది హడావుడి రావడం, ఇదంతా అవసరమా, ఇదంతా ధర్మ ప్రచారం అనడం, అసలు ప్రచారం ఎక్కువైపోయింది ఆచరణ కంటే. అందరూ ప్రచారమే చేస్తున్నాం, మనం అంతా ఆచరణ చేయడం లేదు. ఆచరణ చేస్తే సమాజం ఈ స్థితిలో ఉండదు. మన ప్రచారాలు ఏమీ ఫలించట్లేదు కూడా. అంచేత స్వ ఆత్మలో సుఖంగా ఉన్నవాడు ఇచ్ఛ ఒకటి ఏర్పాటు చేసుకుని, ఆ ఇచ్ఛకి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకుని, పరిజ్ఞానాన్ని సేకరించుకుని, దాన్ని క్రియారూపంలో పెట్టాడు, ప్రవృత్తి మార్గంలోకి వెళ్ళాడు, పతితమైపోయాడు. అదే మనిషి సరిగ్గా ఎక్కడ మేలుకొనాలి అంటే, స్వ ఎలాగూ ఉంది, దాంట్లో ఇచ్ఛ కలిగినా కొంత పర్వాలేదు, అది జ్ఞానంలోకి, దానికి సంబంధించిన సమాచారం సేకరిస్తూ పరిజ్ఞానంలోకి వెళుతున్నప్పుడు ఆ జ్ఞానంలోనే రెండో పారిశ్వం కూడా ఉంది కాబట్టి, క్రియలోకి వెళ్ళకముందే ఒక్కసారి ఆలోచించాలి, అసలు నేనున్న స్థితి ఏమిటి, నేను నివృత్తి మార్గాన్ని కోరుకును కదా ఇందులోకి వచ్చింది, ఈ గురువుని ఆశ్రయించింది, లేదా ఈ పుస్తకం చదువుకున్నది, నేను నివృత్తి మార్గాన్ని కోరుకును కదా. నివృత్తి మార్గాన్ని కోరుకునే వాడికి క్రియ ప్రవృత్తి మార్గం అవసరం లేనప్పుడు, క్రియ అవసరం లేనప్పుడు దానికి సంబంధించిన పరిజ్ఞానం నాకు దేనికి అని ఆ పరిజ్ఞానమే సేకరించడం మానేసి, జ్ఞానం నుంచి తిరిగి ఇచ్ఛలోకి రావాలి. అంటే ఇచ్ఛ మూలంలోకి వెళ్ళాలి, మళ్ళీ సంకల్పించుకుంటూ కూర్చోడం కాదు, ఇచ్ఛ మూలంలోకి వెళ్ళాలి. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల్లో జ్ఞానశక్తి దగ్గరికి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే నివృత్తి మార్గంలో గడతాం, అజాగ్రత్తగా ఆలోచిస్తే ప్రవృత్తి మార్గంలో గడతాం. అంతే, జ్ఞానశక్తి అనేది ఒక కూడలి, ఒక జంక్షన్. జంక్షన్ నుంచి అటైనా వెళ్ళచ్చు, ఇటైనా వెళ్ళచ్చు కదండి. విజయవాడ జంక్షన్ నుంచి విశాఖపట్నం వైపైనా వెళ్ళచ్చు, తిరుపతి వైపైనా వెళ్ళచ్చు, హైదరాబాద్ వైపైనా వెళ్ళచ్చు. అంచేది విజయవాడ జంక్షన్లో ఉన్నప్పుడే మనం ఆలోచించుకోవాలి, ఏ బండి ఎక్కాలని, ఏదొస్తే అది ఎక్కేస్తే అలాగే. అంచేది ఆత్మలో, ఆత్మస్థితిలోనే మనం ఉండిపోతే పర్వాలి, అందులో కోరిక కలిగినా కూడా అంత ప్రమాదం లేదు. దానికి సంబంధించిన జ్ఞానం దగ్గరికి వచ్చినప్పుడు ఈ కోరిక ఏమిటి అసలు, ఇది ఈ మాయలేడు ఏమిటి, అది ఏదో మాయలేడు అంటున్నాడు లక్ష్మణుడు. ఎందుకు అంటున్నాడు ఆయన, వదిన గారు కోరిక తీరడం ఆయనకి ఇష్టం ఉండదా, ఎంత భక్తి గౌరవం ఉంది అతనికి, అతను మాయలేడి రాక్షసుల వేషం అంటే కాస్త ఆలోచించాలి కదా అని సీతమ్మ కానీ రాముడు కానీ ఆలోచించి ఉంటే సీతాపహరణం జరిగేది కాదు. ఆలోచించలేదు, ఆ జ్ఞానాన్ని వెంటనే క్రియారూపంలో పెట్టేసింది, ఆవిడ పట్టుదల పెట్టేసింది, ఈయన పరిగెట్టాడు. ఆవిడ అహం ఆవిడకి పనిచేసింది, ఈయన పౌరుషం ఈయనకి పనిచేసింది. ఇదే కోరికలు మన ఇబ్బంది పెట్టే విధానం అంటే, ఇది పెద్దవాళ్ళే ఇబ్బంది పడ్డారు, దేవతలు ఇబ్బంది పడ్డారు, అవతార పురుషులు ఇబ్బంది పడ్డారు, లక్ష్మీనారాయణులు ఇబ్బంది పడ్డారు, మనం ఇబ్బంది పడమా. ఈ ఏదో చేయాలనే కోరిక, పంతాల కోరిక రంగ నరనారాయణ మహర్షులు ఇబ్బంది పడ్డారు, కథ చెప్పుకున్నాం మనం ఇబ్బంది పడమా. పురాణాలు చదువుతున్నది ఎందుకు, మళ్ళీ మనం గోతిలో పడితే ఎలాగా. అంచేది ఇచ్ఛ తీర్చుకుందుకు జ్ఞానాన్ని కోసం ప్రయత్నం చేసినప్పుడే మనం ఈ జ్ఞానం అనేది ఇచ్ఛ తీర్చుకోవడానికి ఉపయోగించడం కంటే ఇచ్ఛ మూలంలోకి వెళ్ళడానికి ఉపయోగిస్తే, అని ఆ కోరిక మూలం ఏమిటి అని పరిశీలిస్తే ఆ కోరిక అంతగా తీరవలసింది కాదని, కొద్దిగా సరిపోతుందని, అసలు ఆ కొద్దిగా కూడా తీరకపోయినా నష్టమేమీ లేదని అర్థమైపోతుంది. దాన్నే కోరికని ఎదురుగా పెట్టుకుని చూడండి అంటారు కృష్ణమూర్తి గారు. దాన్ని తీర్చకండి, పేర్చకండి, దానికి ఏం చేర్చకండి, దాని మీద తీర్పులు చెప్పకండి, అదేమిటో చూడండి, అదేమిటో చూడండి, వదిలేనట్టడే. అసూయైనా అంతే, క్రోధమైనా అంతే, ద్వేషమైనా అంతే, గర్వమైనా అంతే, అన్నిటినీ అదేమిటో చూడండి, అర్థమవుతుంది, వదిలేనట్టడే. ఇదే లెక్క. ఈ జ్ఞానస్థితిలో ఉన్నప్పుడు జ్ఞానంతో మనం చేయాల్సింది అటు వెళ్ళిపోవడం కాదు, ఇటు రావాలి. మనకి తిరుపతి పుణ్యక్షేత్రానికి దర్శించాలి అని విజయవాడలో ఉంచినప్పుడు విశాఖపట్నం బండి ఎక్కేస్తే ఎలాగా, ముందు అది వచ్చిందని ఎక్కేసానండి, ఖాళీగా ఉందని ఎక్కేసి, ఖాళీగా ఉందని ఎక్కడ పెట్టండి, వెళ్ళదలుచుకున్నది పుణ్యక్షేత్రానికి కదా, ఖాళీగా ఉంటే ఎక్కేస్తారా, మరి విశాఖపట్నం వెళ్ళి తిరుపతి వస్తావా, అంటే మనం మోక్షం పొందాలి, జ్ఞానం పొందాలి, శాంతిగా ఉండాలి, ప్రశాంతిగా ఉండాలి, ఆందోళన లేకుండా ఉండాలి అంటే అసలు స్వ అనే దాంట్లో ఇచ్చ కరగడమే పొరపాటు. దానికి సంబంధించిన జ్ఞానం అని పొందేటప్పుడు ఈ జ్ఞానం వెనక్కి వస్తే, వెనక్కి రావడం అంటే ఇచ్చలోకి వెళ్ళడం, ఇచ్చ మూలం ఏమిటో గమనిస్తే ఇచ్చక మూలం ఆత్మ అని తెలిసిపోతుంది. అక్కడ ఆగిపోతాడు మనిషి, అది నివృత్తి మార్గం. అందుకే రమణ మహర్షి దగ్గర ఎంతమంది ఎన్ని చెప్పినా సరే కోరిక అంటారు ఏమిటి, ఆ కోరిక ఎక్కడ పుడుతుందో గమనించండి. జపం అంటారు కదా, ఆ జపం ఎక్కడి నుంచి ఉదయిస్తుందో మనస్సులో గమనించండి, ఆ మూలం గమనించండి, అక్కడ ఉండిపోయాడు ఆయన. కృష్ణమూర్తి గారు అంతే, ఆలోచనలు ఎవరికి కలుగుతున్నాయో గమనించిన ఆలోచనలు కలుగుతున్నాయో అంటున్నవాడెవడు. ఈ ఇచ్చ నుంచి మూలంలోకి వెళ్ళమంటే అర్థం అది. అంచేత ఆ స్వ అనేది చాలా ముఖ్యం. స్వ నుంచి విడిపడకుండా ఉండడం స్వేచ్ఛ, కానీ స్వ నుంచి బయటపడి అడ్డమైన గాడిదల్లాగా తిరుగుతూ కోరికలు తీర్చుకోవడం స్వేచ్ఛ కాదు. అది లౌకికంగా కూడా మంచిది కాదు. కొన్ని మాకు ఆధ్యాత్మికం ఏం తెలియదండి, మాకు లౌకికమైన అలా కూడా అది మంచిది కాదు. అది భ్రష్టుని చేస్తుంది. కోరికలను వడపోయకపోతే ఎలాగా, వడపోసిన కొద్దీ ఏమర్థం అవుతుంది, వడపోస్తే ఎలాగో మిగిలేదు కొద్దిగా, ఆ కొద్దిగా కూడా అవసరం లేదని కూడా అర్థమైపోతుంది. ఇదే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యే నమః సర్వాధార సుప్రతిష్టా సదస ద్రూపధారిణి సర్వాధారాయై నమః 659 నామం. సర్వజగతాం ఆధార, అన్ని జగత్తులకి ఆధారమైంది. సర్వాధార సర్వ ఆధార సర్వాధార సవన దీర్ఘశంది సర్వాధారాయే నమక, అన్ని జగత్తులకి ఆధారమైనటువంటి లలితాదేవికి నమస్కారం. ఇక్కడే కొంతమంది సర్వాయ నమక ధారాయ నమక అంటూ రెండు నామాలు చేశారు, అంత విపరీతం అవసరం లేదు, స్పష్టంగా తెలిసిపోతాం. మళ్ళీ ఇక్కడ రెండు చేసామంటే ఎక్కడో రెండు ఒకటి చేయాలి, ఎందుకు వచ్చిన గొడవ? అది అసలు ఉద్దేశం కూడా కాదు. నామాల నిర్మాణం ఎప్పుడు అలా ఉండదు. వ్యాకరణం ప్రకారం సరిపోవచ్చు, అక్కడ అవకాశం ఉండొచ్చు, కానీ అలా విడదీయక్కర్లేదు. అసలైనటువంటి పెద్దలు అలా చేయలేదు. నేను వారి మార్గాన్ని అనుసరిస్తున్నాను. అది సింహం భట్ల వారి మార్గం, భాస్కర్ రాయల వారి మార్గం. ఆ రెండు లెక్కలు పూర్తిగా సరిపోయాయి, మిగిలినవి సరిపోతాయి. ఒక చోట ఎక్కడో రెండు చేస్తే ఇంకో చోట ఒకటి చేస్తారు, అంతకంటే ఉంది. అంచేది సర్వజగత్తులకి ఆధారం. ఈ జగత్తు యొక్క లక్షణం ఏమిటి, సర్వజగతాం ఆధార అంటే ఏమిటి, మార్కండేయ పురాణంలో చెబుతారు ఆ విషయాన్ని. ఏ అర్థానిచ్చ ఏ వినాశించ అన్యే, ఏ అర్థానిచ్చ ఏ చాన్యే వినాశిని, ఏ అర్థానిత్య ఏ చానిత్య, నిత్యం అనిత్యాలు రెండు ఉన్నాయి. ఏ అర్థ స్థూల ఏ చ సూక్ష్మాతి సూక్ష్మాహ, యచ్చామూర్తం యచ్చమూర్తం సమస్తం తేషాం సర్వం త్వత్త ఏవోపలబ్ధి అని మార్కండేయ పురాణంలో. ఏ అర్థ నిత్య ఏ చానిత్య, నిత్యమైన పదార్థాలు కొన్ని ఉన్నాయి, అనిత్య పదార్థాలు కొన్ని ఉన్నాయి. అని నిత్యానిత్య వివేకం అంటారు దీన్ని, వైరాగ్యంలో మొదటి మెట్టిది. ఈ మన మానవుల మధ్యలో ఉండే అనుబంధాలు, డబ్బు, బంగారం, వైభవం, ఇవన్నీ అనిత్యాలు తెలిసిపోతుంది. మామూలు మనకే అర్థమైపోతుంది, ఎవరు చెప్పక్కర్లా. డబ్బు సంపాదించిన కొద్దీ ఇబ్బందులు ఉన్నాయి, ఖర్చు పెట్టిన కొద్దీ మరీ ఇబ్బందులు ఉన్నాయి, దాచుకున్నా ఇబ్బందులు ఉన్నాయి, ఏం చేసినా ఇబ్బందులు ఉన్నాయి. అలాగే స్థూల సూక్ష్మ అన్నింటికీ కూడా రకరకాలుగా ఉన్నాయి. అదేమిటో మనం 23.5 గంటల్లో తెలుసుకుందాం. సర్వాధారమైనటువంటి అమ్మవారి యొక్క స్మరణలో అంతవరకు గడుపుతాం.